గుడ్ మార్నింగ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, ఉదయకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చిండగా మీ వాక్యమును మేము గ్రహించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. దాన్ని ఆచరించేటువంటి వారంగాను, మా హృదయములను చక్కబెట్టుకునేటువంటి వారినిగాను మమ్మలను ఎల్లప్పుడూ చేయండి. మీ మాట వినుటకు మేము ఇక్కడ వేచి ఉండగా తండ్రి, మీ కృపను మాపై అనుగ్రహించి మాకు కావలసినటువంటి వాక్యమును మాకు దయచేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క జీవితములను సరిచేసుకొనుచు, సరిదిద్దుకొనుచు, ఆత్మీయ జీవితములో ఎదగగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు సంఖ్యాకాండము 12వ అధ్యాయం గురించి మీతో ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకునినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము, హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రవ్వా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగుచేయుమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరేరి. ఇక్కడ చదివినటువంటి వృత్తాంతంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనను, దాని తదుపరి దేవుడు వారితో సంభాషించినటువంటి సంభాషణను, తీసుకున్నటువంటి చర్యను గురించి మనము చూస్తూ ఉన్నాము. మోషే, అహరోను, మిరియాము అనేటువంటి వారు వీరు ముగ్గురు కూడాను ఒకే కుటుంబీకులు. ఇక్కడ అహరోను మిరియాములు మోషేకు అక్క అన్న అవుతారు. వీరంతా కలిసి దేవుని యొక్క సేవలో సమిష్టిగా పనిచేస్తున్నటువంటి వారు. దేవుడు తన ప్రజలను విడిపించిన తర్వాత వారిని వాగ్దత్త దేశమునకు తీసుకుని వెళుతున్నటువంటి ఆ క్రమములో దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు. ఇక్కడ మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసి కొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా అని వ్రాయబడి ఉన్నది. ఒకే తల్లికి తండ్రికి పుట్టినటువంటి పిల్లలు అనేక మంది ఉంటారు. వారు ఒకే కుటుంబంలో పెరుగుతారు. వారి మధ్య వైషమ్యాలైనటువంటివి ఎలాంటివి ఏమీ ఉండవు, కానీ చక్కగా పెరుగుతారు. అయితే వివాహంలో సెటిల్ అయిన తర్వాత, ఎవరి కుటుంబ జీవితంలో వారు సెటిల్ అయిన తర్వాత, వారికి వారి కుటుంబములలో పిల్లలు కలిగిన తర్వాత, నెమ్మది నెమ్మదిగా కాలము గడుచుచున్నప్పుడు ఈ కుటుంబముల మధ్యనే కొన్ని వైషమ్యాలు అనేటువంటివి రావటం మనము సర్వసాధారణంగా చూసేటువంటిది. వీరందరూ ఒకే తల్లిదండ్రుల పిల్లలైనప్పటికీ అప్పుడు అన్ని సంవత్సరాలు రానటువంటి యొక్క వేర్పాటు వాదం అనేటువంటిది, వైషమ్యం అనేటువంటిది, మనస్పర్ధలు అనేటువంటివి ఇవన్నీ కూడాను వీరు ఎవరికి వారు వివాహం చేసుకొని తమ సొంత కుటుంబములను కలిగి ఉండి పిల్లలతో వారు కాలం గడుపుతున్నప్పుడు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క పరిస్థితులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అలాంటిదే ఇక్కడ ఈ మిరియాము, అహరోను, మోషే మధ్య వచ్చినటువంటి ఈ యొక్క పరిస్థితి కూడాను. ఇక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పబడలేదు, కానీ రెండవ వచనంలో వ్రాయబడినటువంటి దానిని బట్టి మోషే వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ దేవుడు తన భర్త అయిన మోషే ద్వారా తన వాక్కును చిత్తాన్ని తెలియజేస్తున్నట్లుగా మాట్లాడి ఉండవచ్చు అని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను, గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆమె ద్వారా ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది మొట్టమొదటిగా ఉత్పన్నమైనది. ఆమె ఏం మాట్లాడింది, అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏం మాట్లాడారు, అసలు ఈ సందర్భం ఎలా వచ్చింది అనేటువంటి దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ వ్రాయబడి లేదు. అయితే రెండవ వచనంలో మనకు చెప్పబడినట్లుగా మోషే వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ దేవుడు తన భర్తను వాడుకుంటున్నటువంటి విధానాన్ని గురించి, లేకపోతే తన వాక్కును చిత్తాన్ని ఆయనకు తెలియజేస్తున్నటువంటి విధానాన్ని గురించి మాట్లాడి ఉండవచ్చు. దానివలన వీరిద్దరు ఏంటంటే అఫెండ్ అయ్యారు. అఫెండ్ అయ్యామన్నారంటే యెహోవా మోషే చేతనే పలికించాడా, మా చేతను పలికింపలేదా, మేమంతా ఏమైపోయాము, నువ్వు ఈ మధ్య వచ్చిన దానివి, మీ యొక్క హస్బెండ్ మా కళ్ళ ముందు పుట్టినోడే పెరిగినోడే, మేమంతా కూడా మీ హస్బెండ్ సహాయం చేసిన వాళ్ళమే, నీ భర్త ఈ యొక్క పరిస్థితికి రావటానికి మేమంతా సహాయం చేసినటువంటి వారమే, అయితే నువ్వు ఈ సమయంలో మమ్మల్ని అందరినీ చిన్న చూపు చూస్తున్నావు అనేటువంటి విధంగా వారు మాట్లాడారు. మిరియాము, అహరోనులు మోషేకు అక్క అన్న అవుతారు. దేవుడు వీరి ముగ్గురిని ఎంచుకొని వారు చేయవలసినటువంటి పనులు వారికి అప్పగించాడు. ఈ పనులు కేటాయించింది సాక్షాత్తు దేవుడే, ఎవరికి వారు కేటాయించుకున్నటువంటిది కాదు, లేకపోతే మనుషులు ఎన్నిక చేసి వీళ్ళని ఎంచుకున్నటువంటిది కాదు. దేవుడే వారికి వారు చేయవలసినటువంటి పనులను కేటాయించడం అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు వారి మధ్య వివాదాలు ఏనాడు వచ్చినట్లుగా ఇక్కడ వ్రాయబడలేదు. వారంతా సహోదర సహోదరులు అయినప్పటికీ ఇప్పుడు ఈ స్త్రీ వలన, అంటే మోషే వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ వలన విభేదం అనేటువంటిది రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అహరోను ఒక ప్రధాన యాజకుడు, మిరియాము ఒక ప్రవక్త. వీరిలో ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం ఆశిస్తాం, ఆలోచిస్తాం. అయితే మనుషులు అనేటువంటి వారు మనుషులే, వారు ఎప్పుడైనా ఎవరైనా సరే ఏ విధంగానైనా సరే ఏ విషయంలోనైనా సరే దేవునికి కోపం పుట్టించేటువంటి పనిని చేయవచ్చు. దీనికి ఉండేటువంటి కారణము సాధారణంగా ఏమై ఉంటుందంటే స్వార్థము అనేటువంటిది. ఈ స్వార్థం అనేటువంటిదే ఇప్పుడు ఈ పరిస్థితికి కూడా కారణమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. ఇది నువ్వు ఎవరమైనా కావచ్చు, నువ్వు ఎంత పెద్దవాడమైనా కావచ్చును, కానీ నీకును నాకును ఎప్పుడైనా సరే జరగగలదు అని మనం గ్రహించేటువంటి వారమై ఉండాలి. సాధారణంగా ఈ లోక సంబంధంగా ఆస్తి పంపకాలు అనేవి, లేకపోతే ఇతర బిజినెస్ విషయాల్లో ఇలాంటివి జరగటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటిదే. కానీ దేవుని సేవ చేసేటువంటి విషయాలలో కూడా ఇలాంటివి జరగవచ్చా అని అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా సరే జరగవచ్చండి, ఇది సేవలో జరగటం అనేటువంటిది ఇది కొత్త ఏం కాదు. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అది ప్రార్థనా పూర్వకంగా ప్రారంభింపబడినటువంటి సంఘమైనప్పటికీ కొన్ని ఏళ్ల పాటు గడిచిన తర్వాత దానిలో కొన్ని ఇష్యూస్ అనేటువంటివి మనము చూడవచ్చు. ఈ సంఘములు పెద్దవైన కొలది, ఇవి విస్తరించిన కొలది, ఇలాంటివి ఇష్యూస్ అనేటువంటివి ఇంకనూ ఎక్కువ అవటం అనేటువంటివి పెరగటం అనేటువంటిది చూస్తూ ఉంటాం. చాలామంది దైవ భక్తులైనటువంటి వారు దైవ జ్ఞానం కలిగి ఉపవాస ప్రార్థనలతోనూ మోకాళ్ళ ప్రార్థనలతోనూ ప్రారంభించినటువంటి యొక్క సంఘములలో వారు ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తదుపరి జరిగినటువంటి సేవలో రకరకములైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నట్టు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘములు అట్టడుగుకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధమైనటువంటి పరిస్థితి రావటానికి కారణం ఏమిటని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒకటే ఒక ప్రధానమైనటువంటి కారణం కనబడేటువంటిది ఏంటంటే, దాని వెనకాల సెల్ఫిష్ మోటివ్ అనేటువంటిది, స్వార్థ ప్రయోజనం పొందాలనేటువంటి ఆ యొక్క మోటివ్ కనబడుతూ ఉంటుంది. దేవుని సేవ ఎప్పుడైతే బలంగా జరుగుతుందో సాతాను కూడా తన యొక్క అంబుల పొదిని చక్కబెట్టుకుంటూ ఉంటాడు. వాడు కూడాను ఎప్పుడు దెబ్బతీయాలని, ఎవరిని చేరాలని, ఎవరి ద్వారా సంఘములోనికి ప్రవేశించి ఎవరి మనసులు పాడు చేయాలా, ఏ విధంగా వాడు తన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా రూపొందించుకునేటువంటి వాడై ఉంటాడు. పెద్దలైనటువంటి వారు, ప్రార్థనాపరులైనటువంటి వారు, దేవుని యొక్క గోజాడేటువంటి వారు, వారు ఉండి వారు ప్రార్థన చేస్తున్నంత కాలము వాడి యొక్క ఆగడాలు అనేటువంటివి సాగవు. కానీ వారు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోయిన మరు క్షణమే వాడు సంఘములలో ప్రవేశించి రకరకములైనటువంటి పరిస్థితులను సృష్టించి దేవుని సేవను పాడు చేయటానికి ప్రయత్నించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఇది ఇక్కడ ఈ ప్రధానమైనటువంటి ముగ్గురు మధ్యన కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ వీరు ముగ్గురి పరిస్థితిని మనం గమనించినట్లయితే, దేవుడే స్వయాన మోషే యొక్క భుజాల మీద ఆ భారాన్ని పెట్టినటువంటి వాడు. దేవుని యొద్ద విజ్ఞాపన చేసి దేవుని యొక్క మనసును ఎరిగి దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క మనసును తెలుసుకొని ఆ విషయములను ప్రజలకు తెలియజేస్తూ దేవునికి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నటువంటి వాడు, అటువంటి ప్రధానమైనటువంటి పాత్రను తను చేస్తూ ఉన్నాడు. ఇక అహరోనును దేవుడు ఏమి తక్కువగా చేయలేదు. తనని యాజకునిగా ఉంచినాడు, ప్రధాన యాజకునిగా చేసినాడు. తనను, తన యొక్క కుటుంబమును ఆ యాజక ధర్మం జరిగించు నిమిత్తము తాను ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ విధముగా తనకు రావలసినటువంటి ఘనతను, తనకు ఇవ్వవలసినటువంటి స్థానమును దేవుడు తనకు అనుగ్రహించినాడు. ఇక మిర్యాము మీద సహా తన యొక్క ఆత్మను ఉంచి ఆమె సహా అవసరమైనప్పుడు ప్రవచించేటువంటి వ్యక్తిగా, తన పాత్ర తన చేయనట్లుగా దేవుడు ఆమె మీద తన యొక్క ఆత్మను సహా ఉంచి ఉన్నాడు. అయితే ఎవరైనా సరే, ఎవరిని గురించి అయినా సరే వారి నోటితోటి పొగిడేటువంటి మాటలు మాట్లాడినట్లయితే వెంటనే మనకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఏమిటండి ఇది, ఆయనకైనా మాకు లేదా, మేము అదే స్థానంలో ఉన్నాము, ఆయన ఏ అంతస్తులో అయితే ఉన్నాడు, ఏ యొక్క స్థానములో అయితే ఉన్నాడు, మేము అదే స్థానములో ఉన్నాము, సరే సమానమైనటువంటి స్థానములోనే ఉన్నాము, ఆయన ఈ యొక్క పరిస్థితికి రావటానికి మేమే కారణము, మేము లేకపోతే ఆయన వచ్చి ఉండేవాడు కాడు అనే మాటలు మాట్లాడుతూ కలత చెందేవారంగాను అప్పుడు వరకు నిగూఢంగా లోపల ఉన్నటువంటి యొక్క మనస్సు బయట పెట్టేటువంటి వారంగాను మనము ఉంటూ ఉంటాము. మిర్యాము అహరోను విషయంలో కూడా అదే ఇక్కడ జరుగుతున్నది. దేవుడు తన సేవలో ఎవరికిచ్చే బాధ్యతలు వారికి ఇస్తూ ఉంటాడు. అయితే మనుషులు దేవుడు తమకిచ్చే బాధ్యతలు కాదు కానీ తాము కోరుకునే బాధ్యతలు తీసుకోవాలని ఆశించేటువంటి వారుగా ఉంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో వారేదో చాలా ప్రయాసపడుతూ ఉంటారు. వారేదో పై పైకి వెళ్ళిపోవాలని ఆశిస్తూ వెళ్ళిపోతున్నట్లుగా, లేకపోతే వెళ్ళిపోయినట్లుగా తలంచుకుంటూ ఉంటారు, భావిస్తుంటారు. కానీ ఆయన చిత్తానుసారంగా జరిగినటువంటి సేవ ఏదైనప్పటికీ చివరికి వారు అంత ప్రయాసపడి చేసిన తర్వాత పని అంతా కూడా వ్యర్థమైనదిగా, వారికి వేదనను పుట్టించేటువంటిదిగా ముగియటం అనేటువంటిది మనం అనేక సార్లు చూస్తూ ఉంటాము. దేవుని సేవలో తమ మెప్పును తాము కోరుకునేటువంటి వారు, మనుషులను మెప్పించాలని ప్రయత్నించేటువంటి వారు, వారి యొక్క పరిస్థితి చివరికి ఈ విధంగానే ముగుస్తూ అనేటువంటిది నేను చాలాసార్లు చూచాను. దేవునిని పక్కన పెట్టివేసి దేవుని యొక్క ఘనతను కాకుండా సొంత ఘనతను ఆశిస్తూ మనుషులు మనలను ప్రశంసించాలని మనం చేస్తున్నటువంటి యొక్క సేవ అనేటువంటిది, లేకపోతే దేవుని యొక్క సేవలో పొందుతున్నటువంటి యొక్క పాలు పంపులు అనేటువంటివి, ఇవి ఎంతో ప్రశంసనీయమైనటువంటివని మనము భావించుకుంటూ మన యొక్క పేరు ప్రఖ్యాతుల నిమిత్తము మనము ప్రయాసపడేటువంటి వారమైనట్లయితే దేనినైతే మనం ఆశిస్తున్నామో దాన్ని పొందలేము. కానీ చివరికి అదే మనకు వేదనకరమైనటువంటి పరిస్థితిగా మారనై ఉన్నది. ఇది బాగా జ్ఞాపకం చేసుకునవలసినటువంటి విషయం. నేను ఒక సువార్థికుడిని చూస్తూ ఉండేవాడిని. ఆ సువార్థికుడు మనుషులను సంతోష పెట్టాలని, తాను గొప్పవాడిగా అవ్వాలని కొంత ఈ యొక్క తత్వం ఆయనలో కనపడుతూ ఉండేది. కొంతకాలము బాగా సాగుతున్నట్లే సాగింది. ఆయన చెప్పినటువంటి మాటే నెరవేరటం అనేటువంటిది, పెద్దబడిగా చలామణి అవటం అనేటువంటిది, ప్రముఖ పాత్ర పోషించడం అనేటువంటిది అన్నీ జరిగినాయి. అయితే సమయం వచ్చింది. ఆ సమయంలో జరిగినటువంటిది ఏంటంటే, దేనినైతే ఆయన వెతికాడు అది ఆయనకి దొరకలేదు. కానీ ఆ యొక్క పరిస్థితి చివరికి ఎలా మారిపోయిందంటే, నిందలతోనూ అవమానంతోనూ ఆయన ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పని నుండి నిష్క్రమించి తను వేరైపోయి ఏదో ఆ తర్వాత దేవుని సేవ మరి ఒక చోట చేసుకోవటం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీవు దేవుని మీద కాకుండా నీవు నీ మీద ఆధారపడుతూ నీ యొక్క ప్రధానత్వమును కోరుకుంటూ నీవు గొప్పవాడివని, నీ పేరును మనుషులు ప్రశంసించాలని, నీ పేరు ప్రఖ్యాతులు పెరగాలని, నీవు పాపులర్ కావాలని ఆశించేటువంటి వాడవైనట్లయితే అది నీకెప్పుడు నువ్వు దొరికేటువంటిది కాదు. ఎందుకంటే ఏది నీకు దొరికినప్పటికీ అది దేవుని ద్వారా దొరికినప్పుడు అది శాశ్వతంగా నీకు ఉండగలదు. నీవు ప్రయాసపడి లోకమునంతటిని సంపాదించుకునవాలనంటే నువ్వు ప్రయాసపడతావు. ఒక్కొక్కసారి టెంపరరీగా అది నీకు వచ్చినట్లుగా అనిపించవచ్చు, కానీ అది అన్నడు నీ చేతికి వచ్చేటువంటిదిగా అది ఉండదు. ఇక్కడ 3-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఏమైనా రాయబడి ఉన్నదంటే, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, యెహోవా మీరు 3 ప్రత్యక్ష గుడారమునకు రండిని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమును వద్ద నిలచి అహరోను మిర్యాములను పిలిచెను. వారు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకునినట్లు కలలో అతనితో మాట్లాడదను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. ఇప్పుడు చదివినటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే, మొదటగా యెహోవా వారు మాట్లాడినటువంటి మాటలను విన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలాసార్లు మన యొక్క భావన ఏంటంటే, దేవుడు మనం చేసేటువంటి పనులను చూడలేదని, మనం మాట్లాడేటువంటి మాటలు వినటం లేదని, ఇక మనం ఊహించేటువంటి తలంపులు ఆయనకు ఏ మాత్రము తెలీదు అనేటువంటి భావనలో మనం ఉంటుంటాం. మనం చెప్పేటువంటిది దేవుడు అన్ని చూస్తున్నాడండి, చేస్తున్నాడండి అని ఇలా చెప్తుంటాం. కానీ మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటప్పుడు మనలో దాగి ఉన్నటువంటి ఆ లోపలి ఆ యొక్క ధైర్యం ఏమిటంటే, నన్ను ఎవరు చూడలేదు, నన్ను దేవుడు కూడా చూడలేదు. ఒకవేళ ఆయన చూడటం అనేటువంటిది జరిగినా కానీ ఆయన ఏమీ చేయడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. అనేక మందిని క్షమించాడు, నన్నును క్షమిస్తాడు. నన్నును క్షమిస్తాడు అని నువ్వు తప్పు చేయటం అనేటువంటిది తప్పు. నువ్వు పొరపాటును తప్పు చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నేను పొరపాటు చేశాను అని చెప్పినప్పుడు దేవుని కరుణ చూపగలిగినటువంటి వాడే ఉంటాడు. కానీ దేవుడు క్షమిస్తాడు కాబట్టి నేను ఎప్పుడు ఏమి చేసినా కానీ పర్వాలేదు, అందరు చేయట్లేదా, వీళ్ళందరూ నరకానికి వెళ్తే నేను వెళ్తానులే, పోయిందేముంది అని కొంతమంది బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకునవచ్చు, ఆ విధంగా ప్రవర్తించవచ్చును. కానీ నువ్వు చేసేటువంటిది అని దేవుడు చూచేటువంటి వాడని, నువ్వు మాట్లాడనక్కర్లేదు కానీ నువ్వు తలంచినటువంటి దానిని సహితం ఆయన తెలుసుకునేటువంటి వాడని నీవును నేనును మొదట గమనించవలసి ఉన్నది. ఇక తర్వాత, యెహోవా మీరు 3 ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఇక్కడ హఠాత్తుగా ఆజ్ఞ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంత హఠాత్తుగా ఇచ్చాడు? దేవుడు సర్వసాధారణంగా తన కార్యములను జరిపేటప్పుడు సమయము తీసుకునేటువంటి వాడై ఉంటాడు, తన సమయములో వాటిని జరిగించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. కానీ వీరు ఈ మాటలు మాట్లాడిన వెంటనే హఠాత్తుగా వారికి వెంటనే రమ్మని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి అనేటువంటిది అంత సీరియస్ ఇష్యూ అయి ఉన్నది. ఎందుకంటే వీరు పెద్దలైనటువంటి వారు, వీరు 3 కూడా తాను ఎంచుకున్నటువంటి ఇస్రాయేలు ప్రజలను నడిపించవలసినటువంటి వారు, తమ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వారు ముందుకు నడిపించవలసినటువంటి వారు, ప్రధానులైనటువంటి వారు. కాబట్టి వీరిలోనే తేడా వచ్చినట్లయితే, వీరిలోనే సాతాను ప్రవేశించినట్లయితే, వీరే దేవుని చిత్తము అనేటువంటి దానిని చేయకుండా విభేదములు వచ్చి వన్నెస్ అనేటువంటిది, ఏకత్వం అనేటువంటిది లేకుండా ముందుకు సాగాలంటే అది సాగేటువంటిది కాదు. కాబట్టి ఇంకెంతో కాలము ఇస్రాయేలు ప్రజలు వారు నడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. వీరిని ఇక్కడే సరిచేయకపోయినట్లయితే వీరు ముందుకు వీరిని నడిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఆయన వీరిని రమ్మని చెప్పాడు. సరే వీరంతా వచ్చారు. ఆయన ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ప్రత్యక్షమై ఏమన్నాడంటే, ఆయన మోషేను పిలవలేదు కానీ అహరోనును మిర్యామును ఇద్దరు రండి అన్నారు. సరే వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళితే ఏం జరిగింది? మొదటగా మోషే ఎలాంటి వాడు ఆయన చెప్పాడు. మోషే ఎలాంటి వాడు అనేటువంటిది వారికి తెలుసు. వారికి తెలియదా? తెలుసు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడే, పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు, పెరుగుతూ ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నారు, ఈ స్థితికి వచ్చే వరకు చూస్తూనే ఉన్నారు. అయితే వీరు గమనించినటువంటి, వీరు గ్రహించినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మోషే ఏమై ఉన్నాడు అనేటువంటిది వీరు గ్రహించలేదు, గమనించలేదు. ఆ విషయాన్ని వీరికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక రెండవది ఏంటంటే, ఒక ప్రవక్తతో తాను కలిగి ఉండేటువంటి సంబంధం ఎలా ఉంటుందో చెప్పి, మోషేతో తాను కలిగి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా దానికి భిన్నమైనదో, దానికంటే ఉన్నతమైనటువంటిదో తేటగా చెప్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఏమన్నాడంటే, ఒక ప్రవక్తతో అయితే తాను అతనికి దర్శనమిచ్చి అతడు తన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడతానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమని చెప్తున్నాడంటే, ఒక ప్రవక్త ఉన్నట్లయితే తనకేమైనా నేను తెలియజేయాలని అంటే తనకి నేను దర్శనమిచ్చి ఆ ప్రవక్త నన్ను తెలుసుకునేటువంటి విధముగా, అంటే ఇంకా సరైనటువంటి విధముగా తెలుసుకోలేదు, తెలుసుకునేటువంటి విధముగా అతనితో నేను కలలో మాట్లాడతాను, అది నేను ప్రవక్తతో చేసేటువంటిది. అయితే నేను ఇక్కడ ప్రవక్తతో చేసిన విధంగా మోషేతో చేయటం లేదు, ఎందుకంటే అనేటువంటి దాన్ని గురించి చెప్తూ మోషే ఎలాంటి వాడో చెప్తూ ఉన్నాడు. ఈ క్రమంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. రెండవది, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. మూడవది, యెహోవా స్వరూపమును మోషే నిదానించి చూచేటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను మోషేతో ఏం చేస్తానంటే, గూఢభావములతో కాదు, అంటే ఇతరమైనటువంటి ప్రవక్తలతో నేను మాట్లాడేటువంటి విషయాలు గూఢమైన భావములతో కలలో ప్రత్యక్షమై వారు నన్ను బాగా తెలుసుకునేలాగా నేను చెప్తూ ఉంటాను. కానీ ఇక్కడ మోషేతో చెప్పేటువంటిది గూఢభావములతో నేనేం చెప్పను, దర్శనమే ఇచ్చి ముఖాముఖిగానే అతనితో మాట్లాడుతూ నేను సంబంధము కలిగి ఉన్నాను మోషేతోటి అని చెప్తున్నాడు. కాబట్టి ఎంత అత్యున్నతమైనటువంటి సంబంధమును దేవుడు మోషేతో కలిగి ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. ఇది వీరు గుర్తించలేదు. వీరు అంతకుముందు చూశారు, అప్పటి వరకు జరుగుతున్న విషయాలని వీరికి పరిచయం అయినటువంటివి ఎవరికి? అహరోనుకు, మిర్యాము. కానీ ఇది వారి మైండ్లో రిజిస్టర్ కాలేదు. ఎందుకంటే వీళ్ళలో స్వార్థాన్ని ప్రేమించేటువంటి ఆ యొక్క మనస్సు అనేటువంటిది ఉన్నది. మేమను గొప్ప వారమే, దేవుడు మమ్మలను ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచినాడు, మేము తక్కువ వారమేమి కాము అనేటువంటి స్థితిలో వీరి యొక్క మనస్తత్వం ఉన్నది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎంతవరకు హెచ్చించాలో అంతవరకు హెచ్చించగలడు, ఆ విధంగా చేస్తాడు. దేవుడు హెచ్చించకుండా నిన్ను నీవు హెచ్చించుకోవాలని ప్రయత్నించినట్లయితే అది జరిగేటువంటిది కాదు. ఆ విషయమును మీరు తెలుసుకొని ఉండవలసినది. పెద్దలుగా ఉన్నటువంటి వారు, ప్రధానులైనటువంటి వారు వీరు అప్పటికే తెలుసుకొనవలసి ఉండింది. కానీ ఆ విధంగా ఆ స్థితిలో వీరు లేరు. కాబట్టి దేవుడు హఠాత్తుగా మీటింగ్ ఏర్పాటు చేసి వీరిద్దరిని పిలిచి వారితో చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఇక మోషేను గురించి ఏమని చెప్పాడంటే, అతను భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అసలు భూమి మీద ఎవరు అతని వంటి సాత్వికుడు ఇంకా లేడు అని చెప్తున్నాడు. ఇంకా ఒక్క మాట చాలండి, భూమి మీద అతని వంటి సాత్వికుడే లేడని దేవుడే చెప్తున్నట్లయితే నిజంగా దేవుని యొక్క దృష్టిలో ఎటువంటి వాడిగా మోషే ఉన్నాడు అనేటువంటిది మనము గుర్తించవచ్చు. మన యొక్క సాత్వికమును గురించి ఎవరు ఏమి చెప్పినా సరే దేవుడు ఏం చెప్తున్నాడు. కొంతమంది సాత్వికంగా కనబడాలనేటువంటి ఉద్దేశం చేత సాత్వికంగా ఉంటున్నట్లుగా మనుషులకు చూపించుకునేటువంటి వారుగా ఉంటారు. కానీ కొంతవారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, కొంతవారిని తోలనాడే మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే వారి విశ్వరూపాన్ని మనం చూడవచ్చు. వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు, వారు చేసేటువంటి పనులు అనేటువంటివి, వారు విర్రవీగేటువంటి విధానం అనేటువంటిది ఎన్నడూ మనం ఊహించి ఉండమేము. ఆ విధంగా వారి ప్రవర్తన అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మోషేను గురించి దేవుడు ఆ విధమైనటువంటి టెస్ట్ మని ఇవ్వట్లేదు. అతడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనేటువంటి మాటను చెప్తున్నాడు. రెండవది, నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. ఏమండి, ఇంట్లో పని మనుషులు ఉన్నట్లయితే పని మనుషుల్ని గురించి మనం కొంత ఆరా తీసుకుంటూ ఉండాలి. పని మనుషులు అందరూ ఒకే విధంగా ఉండేటువంటి వారు ఉండరు. నమ్మకమైనటువంటి వారు ఉంటారు, నమ్మకత్వం లేనటువంటి వారు ఉంటారు, రకరకములైనటువంటి వారు ఉంటూ ఉంటారు. కొందరు చాలా కాలం నమ్మకత్వంగా పనిచేసిన తర్వాత కూడా ఒక్కసారిగా మనం ఊహించినటువంటి విధంగా ఏదో ఇంట్లో చేసేసేసి మొత్తం అంతా కొలగొట్టేసేసి పారిపోయేటువంటి వారు ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ మోషేను గురించి దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని చెప్పగలుగుతున్నాడు. మనలను గురించి దేవుడు ఆ మాట చెప్పగలిగినటువంటి వాడై ఉన్నాడా? ఇక మూడవది, యెహోవా స్వరూపమును అతడు నిదానించి చూచేటువంటి వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమును మనము నిదానించి చూడగలిగినట్లయితే ఆయన యొక్క తత్వమును, ఆయన యొక్క రూపమును, ఆయన యొక్క లక్షణములను, ఆయన యొక్క శక్తిని మనము నిదానించి చూచేటువంటి వారముగా ఉన్నట్లయితే మనము నిదానించి నేర్చుకునేటువంటి వారముగా ఉంటాము. నిదానముగా పెరిగేటువంటి వారమై ఉండగలము. పెరగాలనేటువంటి ఆశ ఈలోక రీతిగా ఉండేటువంటి ఆశ కాదు, కానీ ఆయన యొక్క రూపములోనికి, ఆయన యొక్క తత్వములోనికి, ఆయన మనలను నడిపించేటువంటి ఆ యొక్క మూసలోనికి మనము అమరవలెనని పెరిగేటువంటి వారంగా, ఆత్మీయంగా ఎదిగేటువంటి వారంగా మనము ఉండగలుగుతాము. అయితే మనము నిదానించి చూసేటువంటి వారంగా ఉండము. ఈ నిదానించి చూడటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు వెళ్ళి ఏకాంతంగా ఆయనతో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో కనబెడుతున్నప్పుడు అప్పుడు నీవు నిదానించి చూచేటువంటి వాడుగా ఉండగలవు. నీవు సంఘములోనికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు, వారితో కలిసి స్తుతించేటప్పుడు దేవునిని, ఇంకా మిగిలినటువంటి వాక్య పరిచర్ వీటన్నిటిలో కూడాను నీవు అక్కడ పొందేటువంటి ఆహారం కొంత ఉంటుంది. అయితే నీవు నిదానించి చూడవలనని ఆశించినట్లయితే నీవు దేవుని యొక్క సన్నిధిలో నిదానించి ఒక్కడివే ఏకాంతంగా గడిపేటువంటి వాడవై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క తత్వమును, ఆయన యొక్క స్వభావమును, ఆయన యొక్క శక్తిని నువ్వు నిదానించి చూచేటందుకు వీలవుతూ ఉంది. మరి ఆ విధంగా మనం ఉంటున్నామా? ఇవన్నీ చెప్పిన తర్వాత మోషే అహరోనులతో ఏమన్నాడంటే దేవుడు, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు అని ప్రశ్నించాడు. ఇంతే, ఇంకా ఎక్కువేం మాట్లాడలేదు. దేవుడు మనతో ఏదో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కౌర్లు ముచ్చట్లు పెట్టి చెప్పినట్లుగా కాదు. దేవుడు మాట్లాడితే పిన్ పాయింటెడ్గా ఏది చెప్పాలో అది తెలియజేస్తూ ఉంటాడు. ఇంతవరకే ఆయన మాట్లాడింది, చివరికి ఆయన ఏమన్నాడంటే, ఎందుకు మీరు భయపడలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము భయపడినటువంటి సందర్భాలు, మొండిగా బండగా ప్రవర్తించేటువంటి సందర్భాలు అనేకమైనవి ఉంటూ ఉంటాయి. అయితే ఆ సమయం గడిచిపోయిన తర్వాత నీవు నిజముగా ప్రార్థనా పరుడు అయినట్లయితే, ఒకవేళ నువ్వు తొందరపడినప్పటికి వెంటనే నీ మనసులో తెలిసేటువంటిదిగా ఉండేటువంటి విషయం ఏంటంటే, దేవుడు శక్తివంతుడని, ఆయనకు నువ్వు భయపడలేదు అనేటువంటిది నీ మనసాక్షి నీకు తెలియజేస్తూ ఉంటుంది. చాలాసార్లు మనకి మనసాక్షి చచ్చిపోయినటువంటిదిగా ఉండటం వలన దేవునికి నేను ఈ సమయంలో భయపడలేదు అనేటువంటిది మన మనసులోనికి రాదు. ఎందుకంటే మన మనసాక్షి ఎప్పుడో చనిపోయినటువంటిదిగా ఉన్నది. అందువలన మనకి ఆ యొక్క ఎన్లైటన్మెంట్ అనేటువంటిది ఉండదు. 9-13 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ లోకంలో ఏ విషయము జరిగినప్పటికీ, ఎవరై ఏ విధంగా కోపగించుకున్నప్పటికీ పర్వాలేదు, కానీ దేవుని యొక్క కోపం అనేటువంటిది మన మీద రగులు కొనేటువంటి స్థితికి మనము హృదయములో ఈనాడు వెళ్ళేటువంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే చిన్న బెత్తంతో దెబ్బ కొడితే వేరు, కర్రతో కొడితే వేరు, అదే ఇంకా పదునైనటువంటి ఆయుధంతో గాయపరిస్తే వేరుగా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క కోపము మన మీద రగులు కొన్నట్లయితే అది బహుభయంకరమైనటువంటిది, అది మనకు తీవ్రమైన హానిని కలిగించేటువంటిది. కాబట్టి దేవుని యొక్క కోపం రగులు కొనే పని మనము చేసేటువంటి వారంగా ఉండకూడదు. కోపం రగులు కోవటం వలన ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. సాధారణంగా ఏంటంటే ఈ ప్రత్యక్షపు గుడారం అనేటువంటిది నిర్మించి వారు ప్రారంభించినటువంటి దినము నుండి ఈ యొక్క మేఘం అనేటువంటిది అక్కడే ఉంటున్నది. ఈ మేఘము అక్కడ ఉన్నందుకు దాని యొక్క సూచన ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ అక్కడ ఉన్నది. సాక్షాత్తు దేవాది దేవుడైన దేవుడే ఈ ప్రజల మధ్యన నివసిస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి సూచనగా అక్కడ మేఘం అనేటువంటిది ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఆ మేఘము ఎప్పుడు లేపబడేదంటే ఆ లేపబడినప్పుడు వీళ్ళు కదలాలని, వీళ్ళు ప్రయాణించాలని తెలియజేయటానికి లేపబడుతూ ఉండేది. అయితే ఇప్పుడు పైకి లేసినటువంటిది వీళ్ళందరూ మూటాములు కట్టుకొని సాగాలనేటువంటి దాన్ని సూచిస్తూ అక్కడ మేఘం వెళ్ళిపోలేదు. అయితే దేవునికి కోపం వచ్చినది. ఎవరి మీద కోపం వచ్చింది? ప్రధానులైనటువంటి వారిలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడటం వలన ఆయనకు మిరియాము అహరోన్ల మీద కోపం వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మిరియాము హిమం వంటి తెల్లని కుష్టు గలది ఆయను. అంటే ఇక్కడ మూడు విషయాలు జరిగినాయి. మొట్టమొదటిదేమో దేవుడు వారిని ప్రశ్నించాడు, ఆయనకు కోపం రగులు కొనటం వలన ఆయన వెళ్ళిపోయాడు. రెండవది ప్రత్యక్ష గుడారం మీద నుండి మేఘం కూడా పైకి ఎత్తబడింది. వెంటనే ఈమె కుష్టు రోగం కలిగినదిగా అయిపోయినది. అప్పుడు అక్కడే ఉన్నారు వీళ్ళిద్దరూ, అక్కడే ఉన్నారు, ఒకళ్ళ వైపు ఒకడు చూడటం అనేటువంటిది వెంట వెంటనే జరిగేటువంటిది. అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టు కలిగినటువంటిదిగా కనపడింది. అహరోను వెంటనే ఉన్నాడంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, వివేకము లేనటువంటి వారిమి, తెలివి లేనటువంటి వారిమి, బుద్ధిహీనులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు, మేము చేసినటువంటిది తప్పు పాపము, ఈ పాపమును క్షమించు, మా మీద ఉంచవద్దు, తొలగించివేయి అని చెప్పి అతను ప్రాధేయపడుతూ ఉన్నాడు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తూ ఉన్నాడంటే మోషేతో చెప్తూ ఉన్నాడు, తమ్ముడితో చెప్తూ ఉన్నాడు. అది దేవునికి ప్రార్థిస్తూనే మోషేతో తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అప్పటికే వారితో మాట్లాడాడు, ఆయన వెళ్ళిపోయాడు, అక్కడున్న మేఘం కూడా వెళ్ళిపోయింది. చూస్తే అక్క లేకపోతే చెల్లి అవుతుందో ఆయనకి, మోహరోనికి మిరియాము. సరే ఆమె కుష్టు కలిగినటువంటి దానిగా కనపడేటప్పుడు ఒక్కసారి తాను ఎంత అవివేకుడో గ్రహించుకున్నాడు, ఎంత తప్పు చేశాడో, ఎటువంటి తప్పు చేశాడో, ఎటువంటి పాపం చేశాడో తాను గ్రహించుకున్నటువంటి వాడే వెంటనే మొర్ర పెడుతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. మోషేతో ఇక్కడ చెప్తా ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనల్ని దండించే వరకు మనము మాట వినేటువంటి వారంగా ఉండము. అదే తప్పిద మనం మరలా చేసేటువంటి వారంగా ఉంటాము. ఒకసారి చెప్తాడు, మళ్ళా చేస్తాం. మూడవసారి చెప్తాడు, అదే చేస్తాం. పదవసారి చెప్తాడు, అదే చేస్తాం. ఎన్నిసార్లు అయినా సరే అదే తప్పును మనం చేసేటువంటి వారంగా మానవులంగా మనం ఉంటూ ఉంటాము. అయితే దేవుడు మనలను దండించే ముందు చాలా అవకాశాలని ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అనేకమైన అవకాశాలు ఇచ్చిన తర్వాత సాధారణంగా దేవుడు మనలను దండించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన దీనికి కొంత భిన్నంగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే వారు మాట్లాడారు, వెంటనే హఠాత్తుగా దేవుడు వాళ్ళని రమ్మన్నాడు, వాళ్ళతో చెప్పవలసిన విషయాలు చెప్పాడు, ఆయన కోపగించుకొని వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నటువంటి మేఘం సహితం వెళ్ళిపోయింది, ఇక్కడ మిర్యాము కుష్టు గలదిగా అయిపోయింది. వెంట వెంటనే జరిగిపోయినాయి. ఎందుకంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించే విషయంలో పాలు పంపులు కలిగినటువంటి వ్యక్తులు వీరు ప్రధానులుగా ఉన్నారు కాబట్టి దేవుడు వెంటనే వీరి మీద చర్య తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు మోషే ఏం చేశాడో చూద్దాం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను అని రాయబడి ఉన్నది. ఈ దినాల్లో చాలా మంది బోధకులు మనుషులకు ఏదైనా ఆపద కలిగినప్పుడు వారి పక్షంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి వారిని కరుణించమని ప్రార్థించేటువంటి వారుగా ఉండటం లేదు, గాని ఎత్తి పొడిచేటువంటి వారుగాను నన్ను అన్నావుగా అందుకే దేవుడు నిన్నెల్లా మొత్తాడు అనుభవించు అని పలికే రీతిలోనూ ఉండటం అనేటువంటిది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. దయా కనికరము కరుణ అనేటువంటిది దేవునికి ఉంటున్నవి కానీ దేవుని సేవకులు అనబడేటువంటి వారికి చాలాసార్లు ఉండవు. వారి నోటి నుండి వచ్చేటువంటి కరుకైనటువంటి మాటలు అప్పటికే బాధలో ఉన్నటువంటి వారిని ఇంకను బాధపరిచేటువంటివిగా ఉంటూ ఉంటాయి. మోషే ఈ సందర్భంలోనే కాదు, ఇంకెన్నో సందర్భాల్లో కూడా ప్రజలు తప్పు చేసినప్పుడు, మాటి మాటికి తప్పు చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో ఏమన్నాడంటే, తప్పుకో మోషే, నువ్వు పక్క తప్పుకున్నట్లయితే వీళ్ళందరినీ ఒక్క క్షణంలో నాశనం చేసేసి మరలా నేను ప్రజలను, నాకు కావలసిన ప్రజలను తయారు చేసుకుంటాను అని చెప్పినప్పుడు మోషే అడ్డుపడ్డాడు. గొర్రెల వంటి వారు వీరేం చేశారు తండ్రి అని వారి పక్షంగా మొర్ర పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అటువంటి కరుణ కలిగినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. అంతేగాని ఉప్పొంగిపోయి దేవుడు నా పక్షంలో ఉన్నాడు, దేవుడే నాకు సహాయానికి వస్తున్నాడు, నన్ను అంటావా, ఎంత ధైర్యం నీకు అని చెప్పి నోరు మూసుకుని ఊరుకున్నటువంటి వాడుగా వెళ్ళాడు. ఇలాంటి వారు ఈ సంఘాల్లో ఈ మధ్య తయారైపోతూ పేదలైన ప్రజలను తొక్కి పట్టేసేటువంటి వారుగాను, దేవుడు ఏ విధమైన కాపరిగా వారి మీద వారిని నియమించాడో ఆ కాపరి పని చేయనటువంటి వారుగాను వారు ఉండేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ మోషే ఆ విధంగా లేడు. తన అక్క ఆ విధంగా అయిపోయేటప్పటికీ తాను బహుగా వ్యధ చెందాడు. ఎందుకంటే తాను తప్పనిసరిగా పాళెం వెలుపలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినది. ఆ తర్వాత కుష్ఠరోగంతోనే తాను అలా ఉండిపోయి చనిపోతుందేమో అనేటువంటి భయం కూడా తనకు ఉండిందేమో మరి. కాబట్టి వెంటనే తాను కూడా ప్రార్థన చేసి దేవుని యొద్ద ప్రాధేయపడుతూ వీరిని కరుణించి స్వస్థపరచమని ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 14-15 వచనాలను మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడలా ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాళం వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళం వెలుపలనే గడిపెను. మిరియాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మోషే చేసిన ప్రార్థనను కాదనలేకపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో మోషే ఎలాంటి వాడు అనేటువంటిది ఇప్పటికే తాను చెప్పాడు. దేవుడు మోషే ప్రార్థన అంగీకరించి మిరియామును స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కానీ మిరియామును వారం దినాలు పాళెం వెలుపల ఉండాలని ఆ శిక్ష మాత్రం ఉంచాడు. ఎందుకంటే కొద్ది శిక్ష అయినా ఆమె తెలుసుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పేటువంటి ఉద్దేశం చేత వారము దినములు ఆమె ఆ పరిస్థితిలో ఉండునట్లుగా దేవుడు ఎలవ చేశాడు. మిరియము ప్రవచించినటువంటి స్త్రీ. అప్పటి వరకు తన తమ్ముడు అన్న లేక తమ్ముళ్లతో సేవలో పాలి భాగస్థురాలుగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఏ వ్యక్తి తప్పు చేసినా కానీ దాన్ని శిక్షించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలు ఆయనకు అక్కరలేదు. నీవును నేనును నా యొక్క దృష్టిలోను మనుషుల దృష్టిలోను గొప్పవారం అయితే అయి ఉండవచ్చును, మహనీయులమైతే అయి ఉండవచ్చును, భూమి మీద మనకు తిరుగులేదు అన్నటువంటి విధముగా ఒకవేళ అలెగ్జాండర్ వల్లే మనము యుద్ధశూరులమైతే అయి ఉండవచ్చును, మొత్తం ప్రపంచాన్ని జయించినటువంటి వారంగా ఉండవచ్చును, కానీ దేవుని ముందు నువ్వు ఎటువంటి వాడివైనప్పటికీ, నువ్వు శూరుడువైనప్పటికీ, ధీరుడువైనప్పటికీ, ప్రముఖుడువైనప్పటికీ మోకాళ్ళు వంచవలసినదే. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునవలసి ఉన్నది. ఇక్కడ మిరియాము మరలా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి అని వ్రాయబడినది. ఇక్కడ మిరియాము కుష్టు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆజ్ఞాపించిన విధంగా పాళెం బయటకు ఆమెను పంపేయాలి. ఇదేంటండి, చాలా పెద్ద ఆవిడ కదా, ప్రధానురాలు కదా, అందరూ సామాన్యులంటే పాళెం బయటకు వెళ్తారు ఉంటారులేండి, ఈమెను ఇక్కడే ఉంచుకుందాంలేండి. నో 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 నో, అది దేవుని యొక్క పాళెమై ఉన్నది, దేవుడే అక్కడ నివసిస్తున్నటువంటి పాళెమై ఉన్నది. కాబట్టి పాళెమునకు బయట ఇలాంటి అపవిత్రత ఉన్నటువంటి వారు, కుష్ఠరోగం ఉన్నటువంటి వారు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మిర్యామును సహా పాళెము వెలుపలికి పంపించారు. వారం రోజులు ఆమె ఉండాల్సి వచ్చింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇస్రాయేల్ జనులు అంతా దాని ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. వారం రోజుల పాటు వారు కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉండిపోయింది. ఒకవేళ ఆమె బయటకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ ముందుకు కదిలి ఉండేవారేమో, కాబట్టి వారు కూడా కదలలేనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ప్రధానుడువైనటువంటి నీవు కానీ నేను కానీ ఒక కీ పొజిషన్లో ఉన్నటువంటి వారు చేసినటువంటి తప్పిదము యొక్క ప్రతిఫలమును నీవు మాత్రమే కాదు, పరోక్షంగా మిగిలినటువంటి వారు కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, అయితే మనము దేవుని యొక్క దృష్టిలో ఉండవలసినటువంటి విధముగా మనము ఉండకపోయినట్లయితే, మనం చేసేటువంటి దేవుని దృష్టిలో యుక్తమైనవిగా ఉండకపోయినట్లయితే, మనం చేసినటువంటి తప్పులకు మనం మాత్రమే కాదు పరోక్షంగా ఇతరులు సహితము దానిని అనుభవించవలసి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. ఇక్కడ చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మిరియాంతో పాటు అహరోను కూడా సనికాడు కదండి, మరి దేవుడు మిరియాము ఒక్కదానిని ఎందుకు శిక్షించాడండి, అహరోన్ ఎందుకు శిక్షించలేదు అని అడిగేటువంటి వారుగా ఉంటుంటారు. మొదటగా ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడాను వివరంగా వ్రాయబడి లేదు. కాబట్టి ఎవరెవరు అసలు ఏమన్నారు, ఇది ఎలా ప్రారంభమైంది, ఎందువలన ఈ యొక్క మాటలు అనేటువంటివి మాట్లాడటం అనేటువంటిది జరిగింది అనేటువంటి దాని గురించి మొత్తం అంతా కూడా వివరాలు లేవు అక్కడ, మొట్టమొదటిది. ఇక రెండవది ఏంటంటే, మిరియామును కుష్ఠరోగముతో దేవుడు శపించినప్పుడు మిరియాము యొక్క కుష్ఠును చూసినటువంటి అహరోను వెంటనే తాను చేసిన తప్పును గ్రహించుకున్నటువంటి వాడుగా, పశ్చాత్తాపడినట్లుగాను, క్షమించమని కోరుతున్నట్లుగాను తను వెంటనే తెలియజేశాడు. మిరియాము ఆ విషయమును జరిగించినట్లుగా అక్కడ వ్రాయబడి లేదు. మరి ఆమె కూడా ఏమైనా పశ్చాత్తాపడిందా లేదా అనేటువంటిది అక్కడ వివరంగా అయితే లేదు, కానీ అక్కడ వ్రాయబడినంత వరకు మనం చూసినట్లయితే ఆమె దగ్గర నుండి అటువంటి ఇదేమీ లేదు. కేవలము అహరోను నుండి మాత్రమే అలాంటి పశ్చాత్తాపం అనేటువంటిది వెంటనే జరగటం అనేటువంటిది మనము చూస్తున్నాం. అయితే మనము గుర్తుంచుకునవలసిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తమును ఎరిగినవాడు. మనము కొద్ది విషయములను తెలుసుకొని పూర్తి వివరాలు తెలియకుండా మనకున్నటువంటి సంకుచితమైన మనసుతో మనము తృణీకరించేటువంటి వారం గాను, తీర్పు తీర్చేటువంటి వారం గాను ఎప్పుడు ఉండకూడదు. దేవుడు సమస్తమును ఎరిగినవాడు, ఆయన తీర్చేటువంటి తీర్పు, తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఖచ్చితమైనవి. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉన్నది, మనము ప్రధానులమై ఉన్నామా లేకపోతే సామాన్యులమై ఉన్నామా, ఎవరమైనప్పటికీ మన పరిధిలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలకి, మన పరిధిలో మనం చేసేటువంటి పనులకు మనము బాధ్యులమై ఉన్నాము. దేవుని యొక్క దృష్టిలో నీవును నేనును ఎలా ఉన్నాము, ఆయన ఆశించేటువంటి విధంగా మనం ఉంటున్నామా లేకపోతే మన ఇష్టానుసారముగా మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నామా. చాలా కాలము దేవునితో బ్రతికినటువంటి వారం కానీ సాత్వికులముగానే ఉండి చివరలో తప్పిపోయేటువంటి వారంగా ఉంటున్నామా, మనలను మనము పరీక్షించుకునవలసినటువంటి సమయం వచ్చింది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడుమైన తండ్రి, కృప కలిగిన తండ్రి, మా యొక్క హృదయములతో మాట్లాడినందుకు మీ పాదములకు వందనములు తండ్రి. దేవా, మీరు ప్రధానులైనటువంటి వారిని సీరియస్గా వెంటనే వారిని సమావేశపరిచి తప్పు జరిగినప్పుడు వారిని గద్దించి శిక్షించేటువంటి వారిగా ఉండినారు. మీరు ప్రధానులని చెప్పి పెద్దవారని చెప్పి వారిని ఉపేక్షించేటువంటి వారుగా లేరు, కానీ ఏ ఒక్కరైనా నీ యొక్క సన్నిధిలో మోకాళ్ళు ఉన్నవలసినది అని జ్ఞాపకం ఉంచుకొని మేము మీకు భయపడచ్చు, ఎల్లప్పుడూ హృదయాంతరంగంలో మీకు ఇష్టమై బ్రతికేటువంటి వారిని మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.